यह एक दुखद प्रसंग है कि मध्य युग में कुछ तो विदेशी आक्रमणों के कारण तथा वैदिक संस्कृति शनि शनि विलुप्त होने के कारण इन यज्ञों में हिंसा होने का भ्रम पैदा कर दिया गया है। యజ్ఞములలో హింస అసలు జరగదు, యజ్ఞములకు ఇంకొక పేరే ఏంటి అంటే అధ్వరము అని, అంటే హింస జరగనటువంటిది అని. కానీ ఎక్కడో దెబ్బతినేసాం మనం. యజ్ఞం అంటేనే హింస చేయాలి, గోమేధం అంటే ఆవును చంపాలి, నరమేధం అంటే మనిషిని చంపాలి, అజమేధం అంటే మేకను చంపాలి, అశ్వమేధం అంటే అది. నాకేమనిపిస్తుందంటే మధ్యయుగం కంటే కూడా ఎక్కువ దీనికి ప్రచారం ఎందుకు వచ్చింది అంటే సినిమాలు. సినిమాల్లో అశ్వమేధం అనగానే మనకు గుర్రం కనిపిస్తుంది కదా. కానీ మొన్న అటు మొన్న క్లాసుల్లో మనం తెలుసుకున్నాం అశ్వమేధం అంటే గుర్రం కాదు, అశ్వమేధం అంటే ఏంటి, బాహుబలము బుద్ధిబలము యొక్క సమ్మిశ్రణ. ఈ సంబంధమే నాకు టైం చెప్తూ ఉండే, ఈ సంబంధమే పండిట్ బేనీ రామ్జీ కా యజ్ఞ మీమాంస తదా మహామనా సాత్వలేకర్ జీకి బహుత్ వ్యాపక అధ్యయన కియా ఔ సహీ స్పష్టీకరణ ప్రస్తుత్ కి అప్రే పుస్తక్ మే మహాప్రాజ్ఞ సత్వలేకర్ జీని లిఖా హే. దీని సంబంధంలో బేనీ రామ్జీ అనేటటువంటి మహానుభావుడు, సాత్వలేకర్ అనేటటువంటి వేద పండితుడు ఇలా చెప్పారు. మనుష్య శరీరమే సచ్చింతన్ కే దేవత ఔర్ దుష్ప్రవృత్తి కే దానవ పశువు దోనో విద్యమాన్ హోతే. మానవ శరీరంలో సత్ప్రవృత్తులు అనేటటువంటి దేవతలు, దుష్ప్రవృత్తులు అనేటటువంటి రాక్షసులు ఎప్పుడూ కలిసి ఉంటారు. మనుష్య శరీరమేతో యహ నిరాకార్ హోతే హే, పర్ జబ్ వే సాకార్ హో జాతే హే తో యే బాహర్ దిఖాయి దేనే వాలే పశువు బన్ జాతే హే. మానవ శరీరంలో ఈ ప్రవృత్తులు రూపరహితంగా ఉంటారు. ఏ ప్రవృత్తులు? దేవతలు అనేటటువంటి సత్ప్రవృత్తులు, రాక్షసులు అనేటటువంటి దుష్ప్రవృత్తులు నిరాకారంగా ఉంటారు ఈ శరీరంలో. అవే సాకారం అయినప్పుడు బాహ్య జగత్తులో రాక్షసులు పశువులుగాను, దేవతలు దేవతాశక్తులుగాను మూర్తీభవిస్తారు. అర్థాత్ బాహర్ కే పశు భావ్ హి జీవ్ కో సాకార్ పశు యోనిమి లే జాతే హే. అంచేత మన యొక్క దుష్ప్రవృత్తులే మన్ని మళ్ళీ తిరిగి పశు యోనిలోకి తీసుకెళ్ళిపోతాయి. ఎలా తీసుకెళ్ళిపోతాయి అన్న దానికి శిర్డీ సాయి చరిత్ర మీకు చాలా మంచి ఉదాహరణ చెప్తుంది. అంచేత మీరు చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి, మన యొక్క ఆచరణ కానీ మన యొక్క జీవిత విధానం కానీ మన్ని పశు యోనుల్లోకి తీసుకెళ్ళిపోతుందేమో. మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉంటేనే ఈ క్లాసులు మీకు చాలా ఉపయోగపడతాయి. ఇతరులు కాదు చెప్పాల్సింది, మీకు మీ మనస్సులు మీకే చెప్తాయి. ఎప్పుడు ఎప్పుడు మీరు ఇంద్రియాలకి లొంగిపోతారో అప్పుడప్పుడు మీరు పశువులుగా జన్మించేటటువంటి పాసిబిలిటీ పెరుగుతూ పోతూ ఉంటుంది. అది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకొని మీరే మార్కులు వేసుకోవాలి. ఇవాళ నేను పశు ప్రవృత్తులుగా ఎన్నిసార్లు తిన్నాను, పశు ప్రవృత్తితో ఎన్నిసార్లు మాట్లాడాను, పశు ప్రవృత్తితో ఎన్ని ఆలోచనలు ఆలోచించాను. చాలా సీరియస్గా దీన్ని మీరు టేకప్ చేసి జీవితాన్ని మార్చుకోండి. వింటే ఏం లాభం? ఏం చేసుకోవాలంటే ఇక్కడ మీరు మీలో ఉన్నటువంటి పశు ప్రవృత్తులు ఎన్ని ఉన్నాయి, ఎక్కడెక్కడ అహంకారం ఉన్నా, ఎక్కడెక్కడ స్వలాభాపేక్ష ఉన్నా, ఎక్కడెక్కడ మీరు ఇతరులకి మీ లాభాన్ని మనసులో ఉంచుకొని సలహా ఇచ్చినా, ఎక్కడెక్కడ స్వలాభాపేక్షతో గురువుల దగ్గరికి వెళ్ళినా, అది పశు ప్రవృత్తి. కానీ కొంచెం బెటర్, అది చాలా జాగ్రత్తగా ఆలోచించుకోండి. మీరు మధ్యయుగంలో జరిగినటువంటి ప్రమాదం ఇది. దేవతల దగ్గరికి, దేవాలయాలకి, గురువుల దగ్గరికి కేవలము స్వలాభాపేక్షతో, కేవలము పశుమయమైనటువంటి కోరికలు, పెళ్ళి, రోగ నివారణ, ఉద్యోగాలు, తిండి, ఇవంట పశు సంబంధమైనటువంటి కోరికలేగా. ఇందులో ఆధ్యాత్మికత ఎక్కడుంది? కానీ అంతకంటే పెద్ద కోరికలు అసలు ఆవిర్భవించటం లేదు మనకి. తమాషా అది. పోనీ అసలు ఆలోచన అయినా వస్తే ఇంతకంటే ఒక బంత కోరిక కోరవచ్చు మనం. ఏం కోరికలు రావటం లే. దానికి కారణం ఏంటి? సమాజం. మీరు అలాంటి సమాజంలో జీవిస్తున్నారు. మీరు అంతకంటే పెద్ద కోరిక ఎలా వస్తుంది? ఇంచేటంటే గబుక్కుని ఎవడైనా అడిగితే నువ్వు గాయత్రి చేస్తున్నావా, ఏం లాభం అయిందని అడుగుతాడు. మీరు కూడా కన్ఫ్యూజ్, నిజమే కదా నాకేం లాభం అయింది. ఇంకా వాడు చెప్తాడు నేను గాయత్రి చేయటం లేదు, నాకు ఈ లాభం వచ్చింది, నువ్వు గాయత్రి చేయటం మొదలెట్టావు, నీకు అన్ని బాధలే అంటాడు. మీకు చాలా బాగుందనిపిస్తుంది. మీకు ఎందుకో తెలుసా? ఈ విధంగా మానేయవచ్చు. మీకు మానేయాలని ఉంది, మానేస్తే అదొక పాజిటివ్ ఆస్పెక్ట్. మీకు మానేయాలందని మానేయరు, మీరేం చెప్తారు తెలుసా, నా భర్త వద్దన్నాడను, నా భార్య వద్దన్నాను. మీరు ఆ మాట ఎందుకు చెప్తారు, నాకు రావాలని లేదు మానేశాను అంటే నేను ఎంత ఆనందిస్తాను, మీకు సవ్యమైనటువంటి ఆలోచన వచ్చింది, కరెక్ట్ ట్రాక్లో పడ్డారు, మీకు అర్థమైంది, మీరు ఇంకోళ్ళ మీద ఆధారపడలేదు, మా యొక్క ఆలోచనే మేము చెప్తున్నాము. అవునా? ఇంకాస్త ముందుకు వెళ్తే నా శరీరము నాకు లొంగటం లేదు అని మీకు అర్థమవుతుంది, చెయ్యాలని ఉంది కానీ చేయలేకపోతున్నాం. అది ఎంత బాధాకరమైనటువంటి విషయము మీరు కొంచెం శాంతంగా ఆలోచిస్తే తెలుస్తుంది. చెయ్యాలని ఉంది చేయలేకపోతున్నాం, చదువుకోవాలనుంది చదువుకోలేకపోతున్నాం, జపం చేయాలనుంది జపం చేయలేకపోతున్నాం, నిద్ర లేవాలనుంది పొద్దున్నే నిద్ర లేవలేకపోతున్నాం, ఆహారం తినాలనుంది మార్చుకుని తినలేకపోతున్నాం. అసలు దీని అంతా అంతరార్థం ఏమిటి అనేది మీరు చాలా సీరియస్గా ప్రశ్నించుకుంటేనే ఈ క్లాసులు మిమ్మల్ని కరెక్ట్ దారికి తీసుకెళ్తాయి. ఏంటి ఇదంతా నేను చెప్పిన దాని నెట్ రిజల్ట్? అన్ని పరిస్థితులకు నీవే కారణము. నువ్వు మంచి చేసుకున్నా నీవే కారణం, చెడు చేసుకున్నా నువ్వే కారణం. ఎట్టి పరిస్థితులను కూడా ఎవరిని బ్లేమ్ చేయకండి. అది ఒక్కటి మీరు అర్థం చేసుకోగలిగితే ఈ క్లాసెస్లో, ఫలానా వాడి వల్ల నాకు బాధలు వచ్చాయి, వాళ్ళకి అదృష్టం లేకపోవటం వల్ల వాళ్ళకి పని జరగటం లేదు, వీడి పెద్ద అదృష్టవంతుడు అయిపోయినట్టు, వీడికి అదృష్టం ఉంటే ఆ దురదృష్టవంతులు వీడికి ఎందుకు పుడతారు అనే ప్రశ్న కూడా రాదు. ఎంత నీచమైనటువంటి ఆలోచన స్థితిలో మాట్లాడతామో మనం ఊహించుకోండి. అది ఎంత నీచమైనటువంటి ఆలోచన. పిల్లల్ని ఏమంటాడు వీడు, నీకు అదృష్టం లేదురా, వాడికే అదృష్టం ఉండేడు వస్తే అసలు వీడు పుట్టకపోనేమోగా. మళ్ళీ అది ఆలోచిస్తే వాళ్ళకి చాలా కోపాలు వస్తాయి, ఉండి మండిపోతుంది వాళ్ళు. కానీ ఫ్యాక్ట్ అంతే కదా. అంచేత ఈ పిచ్చి ఆలోచనలు కనుక మనం మార్చుకోగలిగితే ఇదే దుష్ప్రవృత్తులు సత్ప్రవృత్తులు అంటే. కానీ దుష్ప్రవృత్తులే మీకు చాలా కరెక్ట్గా అనిపిస్తాయి. మీకేమనిపిస్తుందంటే, అత్తగారి వల్ల బాధపడుతున్నాను, ఈ మామ వల్ల బాధపడుతున్నాను, ఈ కొడుకు వల్ల బాధపడుతున్నాను, ఈ కోడల వల్ల బాధపడుతున్నాను. ఎవరి వల్ల నువ్వు బాధపడటం లేదు, నీకు జీవించటం చేత కాకపోవటం వల్ల బాధపడుతున్నావు. అది మానవ శరీరంలో ఉన్నటువంటి సత్ప్రవృత్తులు దుష్ప్రవృత్తులు. ఎప్పుడైతే నేనే ఇదంతా చేసుకున్నాను అన్న పాయింట్ ఎప్పుడైతే మీకు అర్థమవుతుందో, మీరే సవ్యమైనటువంటి మార్గంలో పట్టడానికి ప్రయత్నిస్తారు. కర్మ సిద్ధాంతం అది చెప్తుంది, ఈ కష్టాలు నువ్వు చేసుకున్నవి, మరి కష్టాలు ఎవడు తీసేయాలి, నువ్వే తీసుకోవాలి. తీసుకోవాలని ఉంది మాస్టరు, తీసుకోలేకపోతున్నాను, ఆ వ్యధ వేషాలే వేయొద్దని చెప్తాను నేను. ఆ మాట అనొద్దు మీరు. అసలు పురుగులు నెత్తి మీద పడిపోతున్నాయి, నేను చెప్పే మాటలు ఎక్కడ వినిపిస్తాయి మీకు? పురుగుల మీదేగా దృష్టి ఉంటుంది, అవునా కదా? ఈ నటన ఎంత యూనివర్సల్ అయిపోయిందంటే అది చాలా మంచిది అయిపోయింది. ఎంతలా మాట్లాడుతూ ఉంటారు. మొన్ననే నాకు ఫోన్ వచ్చింది, మొన్న రాజస్థాన్ నుంచి ఊరు వెళ్తున్నారు వాళ్ళు, ఊరు వెళ్తున్నారు, వర్షం కురుస్తుంది, ట్రైన్ పట్టుకోవాలి. మాస్టారు మీ దగ్గరికి రావాలని ఉంది, రాలేను నేను, వర్షం కురుస్తుంది, బురదగా ఉంది, కానీ ట్రైన్ కోసం నేనేం భాష మాట్లాడుతున్నా మీకు తెలుసు కదా, అబద్ధం చెప్పకు, నీకు నా దగ్గరికి రావాలని లేదు, ట్రైన్కి వెళ్ళటానికి అడ్డు రాని బురద నా దగ్గరికి రావటానికి నీకు అడ్డు ఎలా వచ్చింది అని అడిగా నేను. వస్తుంది అడ్డు రాదు కదా, అడ్డు వచ్చిందంటే అర్థం ఏంటి? మర్యాదగా చెప్పారు వాళ్ళు నాకు, నీ దగ్గర నాకు రావాలని లేదు అనకుండా. అసలు నాకు ఫోన్ చేసి చెప్పడం ఎందుకని, అది ఎంత మూర్ఖంగా మాట్లాడతాం. చాలామంది నాకు ఫోన్ చేసి మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నాం మాస్టరు, పెద్ద విశేషం ఏం లేదండి, ఇది మాట్లాడేది రాత్రి 1 గంటకి ఫోన్ చేసి, మీ ఆరోగ్యం బాగుంది, రాత్రి 1 గంటకి ఫోన్ చేసి నీకు అవసరం అవుతేనే కదా ఫోన్ చేస్తావు. నేను ఫోన్ ఎత్తాను కదా, ఎత్తిన తర్వాత నువ్వేం చెప్పాలి, నీ పాయింట్ ఏదో చెప్పే పెట్టే. ఇవంతా ఎంత కామన్ అయిపోయాయంటే అసలు మీకు అది అన్కామన్ అనిపించడానికి మీకు నవ్వు రావాలి. ఇప్పుడు నేను చెప్పిన తర్వాత మీరు గమనించుకుంటే మీకు ఎంత నవ్వు వస్తుందో. కానీ అసలు మాట్లాడే విధానం ఇది, అసలు అలా మాట్లాడకపోతే ఎట్టా అంటారు వాళ్ళు. నేనేం చెప్తా డైరెక్ట్గా, అసలు నువ్వు ఎందుకు ఫోన్ చేసావు, నా ఆరోగ్యం కోసమే కదా అడిగావు, నేను బాగానే ఉన్నాను అని ఫోన్ పెట్టేశాను నేను. అందుకేగా నువ్వు అడిగావు రాత్రి 1 గంటకి నువ్వు ఫోన్ చేసి. ఇవంతా దేని విషయంలో చెప్తున్నానో అర్థమైందా? దుష్ప్రవృత్తులు సత్ప్రవృత్తులుగా మీరు భ్రమపడుతున్నారు. ఆ భ్రమ పోతే తప్ప ఈ యజ్ఞాలు కానీ అశ్వమేధ యజ్ఞాలు కానీ దానికైనటువంటి ఫలితాలు మీకు ఇవ్వవు. ప్రపంచానికి ఇస్తే ఎరువు వేశాం మనం, ఎరువు ఎఫెక్ట్ ఉంటుంది భూమి మీద. కలుపు మొక్కలకి వెళ్తుంది ఆ ఎరువు ప్రభావం, చెట్టుకి వెళ్తుంది. కలుపు మొక్కలు పీకేసుకుని కనుక మీరు ఎరువు వేస్తే లాభం ఎక్కువ కదా. కలుపు మొక్కలు వచ్చుకుని ఎరువు వేసుకున్నారనుకోండి ఏమవుతుంది? నానా గందరగోళం అయిపోతుంది. ఆ గందరగోళానికి మీరు కారణం ఏం చెప్తారు అంటే దేవుడో దెయ్యమో ఏదో చేశారని నేను గాయత్రి మొదలెట్టాను, అప్పటి నుంచి కొంపలు అంటుకుంటున్నాయి, ఎరువు వేశానండి చెట్లు పెరగటం లేదు అన్నట్టే. అంచేత బాహ్య జగత్తులో కనిపించేటటువంటి పశువులన్నీ కూడా మన శరీరంలో ఉన్నటువంటి పశు ప్రవృత్తులే. ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇక్కడ చెప్తున్నది షేన్ ఘమండ్ కారూపే. షేన్ అంటే గద్దె, గద్దెనా ఏమంటే ఈగిల్ గ్రద్దెగా, గ్రద్ద ప్రౌడ్, ప్రౌడ్నెస్ అంటే గర్వానికి ప్రతీక. అది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇది తర్వాత తర్వాత ఆసనాలలో వీటిని మనం ఉపయోగించుకుంటాం. ఎలాగా మనలో ఉన్నటువంటి ఈ పశు ప్రవృత్తిని మనం దాటగలుగుతాం. గిద్ లోభక ప్రతినిధి. ఇంకోటి ఏంటుంటుంది గద్ద లాంటిది? రాబందు కాదు, ఇంకోటి డేగ. డేగ లోభము యొక్క ప్రతినిధి. చాపులు చేసే కుత్తేకి పశు యోని మిల్తీయే. కాకా కొట్టడం వల్ల కుక్కగా పుడతాడు. చాపులూసి అంటే కాకా కొట్టడం. అజ్ఞానగ్రస్త జీవ్ ఉల్లూయ గధేకే రూపమే జానా జాత. అజ్ఞానము లేని, అజ్ఞానంలో ఉన్నటువంటి వ్యక్తి నెక్స్ట్ బర్త్లో ఉల్లు, ఉల్లు అంటే గుడ్లగూబ కానీ లేకపోతే గధ గాడిదగా కానీ పుడతాడు. పశు ప్రవృత్తియా జబ్ ఘోడే చేసే శక్తిశాలి సర్వవ్యాపి హో జాతీ హే తబ్ అశ్వమేధ ఆయోజన్ కే జాతీ హే. ఎప్పుడైతే ఇలాంటి పశు ప్రవృత్తులన్నీ కూడా గుర్రము వలె శక్తివంతం అయిపోతుందో దానిని సవరించుకోవటానికి అశ్వమేధ యజ్ఞం చేయబడుతుంది. జిన్మే ఇన్ పశు ప్రవృత్తికి బలి దేనేక విధాని అశ్వమేధే. ఇలాంటి పశు ప్రవృత్తులు మానవ శరీరంలో ఎప్పుడు ఎక్కువైపోతాయో, మానవ సమాజంలో ఎప్పుడు ఎక్కువైపోతాయో ఈ అశ్వమేధ యజ్ఞం వల్ల ఈ పశు ప్రవృత్తులు క్షీణించిపోయి నాశనం అయిపోతాయి. అశ్వమేధకి తయారీ కే జో సందర్భ ప్రకరణ ఆశ గ్రంథం మే మిల్తే హే ఉన్కి పవిత్రతా భీ ఇస్ తథ్యకు ఖండిత్ కర్తీ హే కిన్ యజ్ఞం మే కిసీ తరహకి జీవహింస హోతీ థీ. అశ్వమేధాలలో జీవహింస అవుతుంది అనేటటువంటి భ్రమ ఇంకా మనకి ఏదైనా మిగిలి ఉంటే మన పురాణాలలో ఆర్ష గ్రంథాలలో వాళ్ళు చెప్పినటువంటి అనేక సందర్భాలలో ఇచ్చినటువంటి వివరణ మన యొక్క ఈ తప్పుడు అభిప్రాయాన్ని సవరిస్తుంది. ఏంటి తప్పుడు అభిప్రాయం? అశ్వమేధ యజ్ఞంలో జీవహింస ఉండాలి అనేటటువంటి భ్రమ ఉంచుకోకండి. అశ్వమేధక ఘోడా జిస్ దిన్సే చతుర్దిక్ భ్రమణ కిలే చోడా జాతా థా ఉసీ దిన్సే ప్రతిదిన్ ప్రాత మధ్యాహ్న ఏం సాయం సవితా కెలియే తీన్ ఇష్టియా కీ జాయ కర్తీ థి. హిందూ ధర్మకోశంలో అశ్వమేధ యజ్ఞం గురించి వివరణ ఇలా ఉంది. ఆ వివరణ ప్రకారం మనం జీవించగలమేమో చూడండి. ఎప్పుడైతే అశ్వమేధ యజ్ఞం యొక్క ఘోషణ అంటే అనౌన్స్మెంట్ జరుగుతుందో అప్పటి నుంచి ఏం జరుగుతుందిట? ప్రతిరోజు పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రము సవితని ఉద్దేశించి 3 రకాలైనటువంటి యజ్ఞములు జరిగేవి. మరి మనం అలాంటి యజ్ఞం ఇక్కడ చేయగలమేమో చూడండి. గ్రూప్గా సవితాకో ప్రాత సత్య ప్రసవకే నాంసే మధ్యాహ్నమే ప్రసవితాకే నాంసే తదా సాయంకాలమే ఆ సవితాకే నాంసే పూజిత్ కియా జాతా థా. పొద్దున్న ఆ యజ్ఞ భగవానుణ్ణి ఆ సూర్యుణ్ణి ఏమని పేరుతో పిలిచేవాళ్ళు? సత్య ప్రసవ యజ్ఞము అనేటటువంటి యజ్ఞంతో చేసేవాళ్ళు. మధ్యాహ్నము ప్రసవిత అనేటటువంటి పేరుతో ఆ యజ్ఞము చేసేవాళ్ళు. సాయంకాలము ఆసవిత అనేటటువంటి పేరుతో ఆ యజ్ఞము చేసేవాళ్ళు. అంచేత అశ్వమేధ యజ్ఞము చేయదలుచుకున్నటువంటి వ్యక్తులు ప్రతిరోజు ఈ మూడు రకాలైనటువంటి యజ్ఞాలు చేయాలి. ఏంటా మూడు రకాలైనటువంటి యజ్ఞాలు? సత్యప్రసవ, ప్రసవిత, ఆసవిత. యహ తజ్జ అశ్వలాయన శ్రోతు సూత్రకే దస్ చే ఆత్మే లాక్యాయన శ్రోతుకే నౌ నౌ దస్మే తథా కాత్యాయన శ్రోతు శ్రోతుకే బీస్ దో చేసే వర్ణితే. ఈ విధమైనటువంటి వర్ణన ఈ మూడు మన మార్గదర్శకమైనటువంటి పుస్తకాలలో కనిపిస్తూ ఉంటుంది. ఏంటా పుస్తకాల పేర్లు అంటే అశ్వలాయన శ్రోత సూత్రము, లాట్యాయన శ్రోత సూత్రము, కాత్యాయన శ్రోత సూత్రములో కూడా ఈ మూడు రకాలు సత్యప్రియ, ప్రసవిత, ఆసవిత అనేటటువంటి మూడు యజ్ఞాలు అశ్వమేధము అనౌన్స్మెంట్ చేయగానే రెగ్యులర్గా చేయవలసినటువంటి కార్యక్రమాలు. అర్థాత్ గాయత్రి ఉపాసన పూరే వర్ష భర్తకు చల్తీ థీ ఉస్కే బాద్ తీన్ దిన్ తక్ అశ్వమేధ యజ్ఞ చల్తా థా. అంటే అర్థం ఏంటి, గాయత్రి ఉపాసన అశ్వమేధ యజ్ఞము అనౌన్స్ చేసిన ఒక సంవత్సరం వరకు జరగాలి. ఆ తర్వాత మూడు రోజుల పాటు అశ్వమేధ యజ్ఞం జరుగుతుంది. అంచేత యాక్చువల్గా అశ్వమేధ యజ్ఞం అనౌన్స్ చేసిన ఎన్ని రోజుల తర్వాత జరగాలి? ఒక సంవత్సరం 12 నెలల తర్వాత. కానీ ఇప్పుడు మనకు అంత టైం లేదు, 60 రోజుల టైమే ఉంది. దానికి ప్రత్యామ్నాయంగా మనమేం అనుకుంటున్నాం, పోనీలే మనం 12 అశ్వమేధ యజ్ఞాలు చేసేసుకుందాం ఎందుకు గొడవ అని. నెలకు ఒక అశ్వమేధ యజ్ఞం చొప్పున జనవరి నుంచి నెక్స్ట్ డిసెంబర్ వరకు చేసుకుందాం అనుకో, ఈ తప్పు అక్కడ బ్యాలెన్స్ అయిపోతుంది కదా. మరి చూద్దాం ఏం చేస్తామో ఏం జరుగునున్నదో. గంధర్వో అస్య రశనా మృగభ్రాత్ సూరాదశ్యం వసవో నిరస్తష్ట ఋగ్వేద్ 1:163-2. వసువుని యజ్ఞి అశ్వకో సూర్యసే బనాయా హే. వసువులు అనేటటువంటి దేవతాగణాలు యజ్ఞి అశ్వమును సూర్యుడితో తయారు చేశారు. అశ్వమేధకి సఫలతా కెలియే సూర్య గాయత్రి ఉపాసన అనివార్య హే. అంచేత అశ్వమేధ యజ్ఞము యొక్క సాఫల్యము కొరకు గాయత్రి ఉపాసన చాలా అవసరం. అందుకే మనం ఏం కండిషన్ పెట్టుకున్నాం, కనీసము అశ్వమేధ యజ్ఞంలో తెలిసిన నోటి నుంచి రోజుకి 3 మాలలు గాయత్రి చేసుకుంటూ ఉంటాం. అది కాకుండా సామూహిక ఉపాసనలో పాలు పంచుకోగలిగితే పాలు పంచుకుంటాం. అంతే తప్ప గాయత్రి ఉపాసన మేము సామూహికంగా చేస్తున్నాం అని చెప్పి ఒంటరిగా చేయదలుచుకునేటటువంటి 3 మాలలు గాయత్రి మానకండి. ఇసి రూప్మే ఇస్ అశ్వమేధ ఆయోజనమే భాగ్ లేనా చాహియే ఔర్ అప్నా జీవన్ కృతకృత్య కర్నా చాహియే. ఈ భావనతో మీరు అవగాహన చేసుకుని అశ్వమేధ యజ్ఞంలో పాలు పంచుకొని మీ జీవితాన్ని కృతకృత్యము చేసుకోనండి.
झकझोर जगाने।